సమీపంలో ఎల్లుండిలోపు ప్రింట్ చేయడానికి సిద్ధపడుతున్నాం, అన్నీ ఇస్తున్నాను, అందులో ఈ పద్యం తప్పక రాస్తాను, చదువుకోండి. ఎన్నాళ్ళు ఈ సంసారంలో ఉంటూనే ఉంటాం, అవేం వదలమంటల్లా. కనీసం ఈ కాసేపు అయినా విడిచిపెట్టకపోతే ఎలాగండి? ఆ తర్వాత ఎలాగో ఇంట్లోనే పడి ఉంటాంగా, పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆ సీరియల్స్ వాటిల్లో పడి, మాయదారి బంధాల్లో పడి, సాయంకాలం కాగానే పుడుకులు వేయించుకుంటూ, చల్లబజ్జీలు వేయించుకుంటుంటూ తింటూ ఉంటే, ఈ పురాణాలు మానేస్తే, సంసార వ్యామోహంలో పడితే, అప్పుడు యముడు మనల్ని చల్ల పుడుకుల్లో వేయించడు, సాయంకాలం పూట బజ్జీల్లాగా అక్కడ బడ్డీ కొట్ల దగ్గర వేగుతున్న బజ్జీల రూపంలో మిమ్మల్ని ఊహించుకోండి. రేపు పొద్దున కుంభీపాకంలో ఇదే పరిస్థితి. అంటే నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లేదు, మీరు ఎలాగో వింటున్నారు, ఇంట్లో కూర్చునే అజ్ఞానుల గురించి. వాళ్ళని లాక్కురండి, ఇంకా తీసుకురండి కొంతమందిని, వాళ్ళు బాగుపడతారు. అందుకని మనం ఏం చెయ్యాలి, ఈ దేహం ఒక కారాగృహం, ఇందులోంచి జీవుణ్ణి విముక్తి చెయ్యాలి, కైవల్యం ఇవ్వాలనుకుని మోహము తెగకోసి ఈ సంసారంలో మనవాళ్ళు అనుకున్న వాళ్ళ మీద, ఆస్తుల మీద ఉన్న మోహాన్ని, ప్రేమని, బంధాన్ని తెగగొయ్యండి. తెగగొయ్యడం అంటే అర్థమైందా? కేవలం ఊరికే అందులోంచి బయటపడండి అనలా, పేకని కోసినట్టుగా ఆనప్పాదుకున్నటువంటి ఆనవకాయని చాకుతో కొస్తారు చూసారా, అలా తెగగొయ్యండి అన్నాడు ఆయన. ఆలావూరివ, ఆలావు అంటే ఆనవకాయ, ఆనవకాయని కత్తితో అలా కొయ్యగానే టక్కన కాయ చేతిలోకి వచ్చేస్తుంది. అలాగే కైవల్యం అనే కాయ కావాలంటే నీ బంధమును పాదు నుంచి కోసేయాలి. పాదుకున్నటువంటి కాయ కొయ్యాలంటే తొడిమని లాగాలి కదా. అలాగే మన దగ్గర మోహం ఒకటి ఉన్నది, ఆ మోహమును తెగకొయ్యి, పూర్తిగా కొయ్యి, మళ్ళీ సగం సగం కొయ్యి, వేళ్లాడుతూ ఉంటే ఉపయోగం లేదు. దాన్ని తెగకోసి సిద్ధమునివర్తనుడవై ఒక మహామునిలాగా మౌనముగా సెల్ ఫోన్లు కట్టేసి భగవత్ కథ వినాలి. అలాంటి వాడున్నాడే గేహము వెలువడు నరుడు, ఇల్లు విడిచిపెట్టి తీర్థయాత్రల వెంట, గురువుల వెంట, పురాణాల వెంట పడేటటువంటి నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా, అప్పుడు వాడు ఉత్సాహంతో మోక్షం పొందుతాడు. ఎందుకంటే ఈ పద్యానికి నేను అర్థం చెప్పాలి. అసలు మళ్ళీ అందరూ కూడా వినండి. దేహము కారా గేహము, మోహము తెగగోసి సిద్ధ మునివర్తనుడై గేహము వెలువడు. గేహం అంటే ఇల్లు, మీ ఇల్లు ముందు వదిలిపెట్టేయండి అన్నాడంతే. ఎప్పుడు ఇంట్లో కూర్చుని పొద్దున సాయంకాలం దాకా వంటలు చేసుకుంటూ, కాఫీలు తాగుతూ, వంట వార్పు కార్యక్రమాలు చూసుకుంటూ, అందులో పొద్దు నుంచి సాయంకాలం దాకా భయంకరమైన సీరియల్స్ వస్తాయి. అత్త కోడళ్ళు అలా కొట్టుకుంటున్నట్టుగా ఈ ప్రపంచంలో ఎవరూ చూపించలేరు సీరియల్స్ చూపించినట్టుగా. నిజంగా మీ ఇళ్లలో అలా కొట్టుకుంటున్నారా? అత్తవా, పెంట మీద చెత్తవా, దుత్తవా అని కోడలు తిట్టడమా, ఓసి దౌర్భాగ్యురాలని కోడలు తిట్టడమా, విలన్స్ తయారు చేస్తున్నారు. ఆడవాళ్ళంటే చాలా ఉత్తమ స్త్రీలు మన దేశంలో, వీళ్ళని కావాలని అందులో లేడీ విలన్స్ని తయారు చేసి వాళ్లలో యుద్ధం పెట్టి అత్తా కోడళ్ళ మధ్యలో తగాదా పెట్టేస్తున్న భయంకరమైన శత్రువులు ఈ సీరియల్స్. వాటిని విడిచిపెట్టండి. విడిచిపెట్టాలంటే ఆ ఇల్లు విడిచి బయటికి రావాలి. విడిచి మళ్ళీ ఎక్కడికి రావాలి? సినిమాల కోసం కాదు. మళ్ళీ అలా చెప్పాం కదా అని సాయంకాలం ఎప్పుడవుతుందా, దెబ్బగుటా, దొంగల ముఠా, కవాలి, ఇవన్నీ ఏదో ఎప్పుడో వీలున్నప్పుడు చూస్తాం. కానీ ఎక్కువగా వీలున్నంత వరకు ఉత్సాహంతో మోక్ష సంపద పొందడానికి ఇక్కడికి రావాలి. ఈ పీఠారికి, శృంగేరి పీఠారికి వచ్చి ఎవరో ఒక మహానుభావులు ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ పురాణాలు చెబుతూనే ఉంటారు కనుక ఆ మహాత్ముల సారములు స్వీకరించి మోక్షం పొందాలి. అందరూ మళ్ళీ చెప్పండి ఈ శ్లోకం. దేహము కారాగేహము, మోహము తెగగోసి సిద్ధ మునివర్తనుడై గేహము వెలువడు నరుడు ఉత్సాహముతో చెందు ముక్తి సంపదననగా, మోక్షమనే సంపదని పొందుతామట. అంత గొప్ప పద్యం అన్నమాట. అందుకే ఒకటికి రెండు సార్లు చెప్పిస్తున్నాను. ఇది వినగానే మనసు మారుతుంది. ఇది విన్నాక కూడా నేను ఇంటికి వెడతానండి, మా ఇంటి దగ్గర పాయసం ఉందండి అనుకున్న వాడు బతుకు అలా పానివన్నాడు ఆయన. అంత విచిత్రమైన బంధంలో నుంచి నన్ను బయట పారవేయి. నేను కూడా ఈ సంసారం అనే వ్యామోహంలో పడ్డా. నాకు సంసారం ఏమిటి? బ్రహ్మ పదవి, నా భార్య సరస్వతి, మేమిద్దరం కూర్చుని అప్పుడప్పుడు సృష్టికర్తలం అని విర్రవీగి పరమాత్మవైన నిన్ను పరీక్షిస్తున్నాం, నీ గురించి గ్రహించలేకపోతున్నాం. మమ్మల్ని కూడా ఈ వ్యామోహం నుంచి విముక్తుల్ని చేసి శాశ్వత కైవల్యం ఇయ్యి. నాకు బ్రహ్మ పదవి వద్దు, నీ సన్నిధానం చాలు, నీ భక్తుల పాదాల కింద ఉన్న దుమ్ము చాలన్నాడు ఆయన. జిష్ణు నిశాట విపాటన వృష్ణి కులాంభోజ సూర్య విప్రామర గో వైష్ణవ సాగర హిమకర కృష్ణ కృష్ణ పాషండ ధర్మ గృహ దావాగ్ని. ప్రభు జయము తప్ప అపజయం నీకున్నదా? అందుకే నిన్ను జిష్ణు అన్నారు. నిశాట విపాటన, రాక్షసుల్ని నాశనం చేస్తావు. మాలో రాక్షసులు ఉన్నారు, అవే ఈ సంసారంలో ఉన్న వ్యామోహాలు. ఈ రాక్షసుల్ని తొలగించు. వృష్ణికులాంభోజ సూర్య, ఈ యాదవ వంశం ఓ పెద్ద తామర పువ్వు, ఆ తామర పువ్వుని వికసింపచేసే సూర్యుడు వినువు. సూర్యుడు రాగానే తామర పువ్వులు వికసిస్తాయి. అలాగే యాదవ కులం అనే తామర పువ్వుని వికసింపచేస్తావు. ఇంతలో ఇంకో అంతరార్థం తెలుసా? వృష్ణికులాంభోజము అంటే యోగాభ్యాసము చేసే తామర పువ్వులు. మనలో ఆరు చక్రాలు ఉన్నాయన్నారు కదా, అది కాకుండా సహస్రార కమలం అని ఉన్నది. ఈ సహస్రార కమలం ఒక్క శ్రీకృష్ణ అనుగ్రహం వల్ల, అదే అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి వికసిస్తుంది. వృష్ణికుల అంభోజము అంటే సహస్రార కమలము. మమ్మల్ని యోగుల్ని చేసి మా సహస్రార కమలాన్ని, తామర పువ్వు ఎలా అయితే వికసించడానికి సూర్యుడు కావాలో, సూర్యుడు వస్తేనే తామర పువ్వు వికసిస్తుంది. నువ్వు సూర్యుడివి, జ్ఞానభాస్కరుడివి, నీ జ్ఞానముతో మా సహస్రార కమలం వికసించాలి. తద్వారా మాకు ఈ సృష్టిలో ఎవరి మీద రాగము ద్వేషము ఉండకూడదు. అందరినీ నీ స్వరూపముగా చూచి ప్రేమించే తత్వం ప్రసాదించు. అటువంటి తత్వస్వరూపుడవైన నీకు నమస్కారం అన్నమాట అంతరార్థం. విప్ర, విప్రుల్ని, అమర దేవతల్ని, గో ఆవుల్ని, వైష్ణవ విష్ణుభక్తులని నువ్వేం చేస్తావు? వాళ్ళందరినీ ఒక సముద్రం కింద భావిస్తావు. సముద్రం ఎప్పుడు పొంగుతుంది చెప్పండి? సముద్రం పొంగాలంటే చంద్రుడు రావాలి. చంద్రుడు వచ్చాడంటే సముద్రం ఉప్పొంగుతుంది. ఈ విప్రులు, గోవులు, దేవతలు, విష్ణుభక్తులు అనేటటువంటి సముద్రమునకు నువ్వు చంద్రుడు వంటి వాడివి. అనగా నువ్వు వీళ్ళందరినీ కూడా వృద్ధి చేస్తావు. కృష్ణ ఆకర్షణ స్వరూప, పాషండ ధర్మ గృహదావాగ్ని, నాస్తిక మతం అని పిలువబడేటటువంటి కొంపకి నువ్వు అగ్నివి, కార్చిచ్చువి. కార్చిచ్చు ఎళ్ళని చొరచొర కాల్చిపారేస్తుంది. నాస్తికము అనేటటువంటి ఒకనొక దరిద్రపు మతం ఉన్నది, ఆ నాస్తికవాదాన్ని తగలబెట్టే అగ్నిస్వరూప నీకు నమస్కారము అని పరిపరి విధాలుగా ప్రార్థించి, ఆ తర్వాత పిల్లల్ని అందరినీ దూడల్ని అక్కడ చేర్చి, కృష్ణ కృష్ణ వదలలేను, అయినా కర్తవ్యం ఒకటి ఉన్నది కనుక నీ ఆజ్ఞని ఉల్లంఘించలేక వెడుతున్నాను అని మళ్ళీ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంటూ అదృశ్యమైపోయాడు బ్రహ్మగారు. అప్పటికి పిల్లలకి ఏడాది పాటు నిద్రపోయారు కదా వాళ్ళు, అప్పుడే మెలకు తెచ్చుకుని వాళ్ళకి ఏం తెలియదు పాపం ఈ ఏడాది గడిచినట్టుగా. 1 ఇయర్ వాళ్ళకి జీవితం అంతా నిద్రలో గడిచింది టండోయ్. ఆ సంవత్సర కాలం ఏ పనులు చేయకుండా సుఖంగా కొండగుహలో నిద్రపోయారు. ఇప్పుడు వాళ్ళు యథాప్రకారంగా పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నం తింటున్నట్టే ఉన్నారు, దూడలు దూడల కిందే ఉన్నాయి. కృష్ణుడి దూడలను తీసుకుని అన్నం తింటున్న పిల్లల దగ్గరకు వచ్చాడు. పిల్లలు ఏమనుకుంటున్నారు? కృష్ణుడు ఇందాక దూడలు తప్పిపోయాయి కదా, వెతకడానికి వెళ్ళి తీసుకొస్తున్నాడు అనుకుంటున్నారట. అంతేగాని ఏడాది నిద్రపోయిన విషయం తెలియదు, ఎంత మాయ. అందువల్ల ఆ మాయలో పడి అన్నం తింటున్న వాళ్ళు, కృష్ణ వచ్చేసావా, చలికాడా చను తెలిచితే, మిత్రమా వచ్చావా, నువ్వు లేకపోతే చద్దన్నం తినలేకపోయాం, పెరుగన్నం కూడా నువ్వు లేకపోతే రుచిగా లేదు, నువ్వు ఉంటే పుల్లగా ఉన్నటువంటి పెరుగు కూడా రుచిగా ఉంటుంది ఏమిటయ్యా, అదే నువ్వు లేకపోతే కమ్మగా ఉన్న పెరుగు కూడా పుల్లగా ఉంటుంది, అంత నీ మహిమ, దా దా అనగానే ఆయన చిరునవ్వు నవ్వుతూ ఏమి ఎరగనట్టుగా అసలు ఆ విషయం వాళ్ళకి చెప్పకుండా దూడల్ని పక్కకే విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళ మధ్యలో కూర్చుని కాసేపు ఆ యాగభోక్త దేవతలు తెల్లబోతూ ఉండగా సద్దన్నం తిన్నాడు, పెరుగన్నం ముద్ద తిన్నాడు. వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా, అందుకని ఇంకా సాయంకాలం ఇంటికి వెళ్ళిపోదామే. అవును కృష్ణ, పొద్దున్నే కదా నువ్వు పావుని చంపావు, ఆ పాము అలా ఎండిపోయింది ఏంటి, ఏడాది క్రితం చచ్చిపోయినట్టు అన్నారట పిల్లలు. ఏడాది పాటు ఎండకెండి వానకి తడిసి ఆ పాము కళేపురం కొండలాగా ఎండిపోయి ఉంటే ఆ విషయం తెలియని వీళ్ళు, పొద్దుట మన కృష్ణుడు పాముని చంపాడు, అదేమిటో మరి ఎండ ఎంత ఎక్కువేసిందో, ఎంత ఎక్కువ కాసిందో ఎండ, అప్పుడే పాము ఇలా ఎండిపోయింది, కాలం మారిపోయింది, కలియుగం వచ్చేస్తుందేమో అనుకున్నారట. అనుకుని ఇంక ఇంటికి బయలుదేరారు. అప్పుడు కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి దండలు, రకరకాల అడవిలో ఉన్న పూలతో ఆకులతో తయారు చేసిన దండలు పిల్లల మెడలో వేస్తుంటే ఆ దండలన్నీ వేసుకుని ఇంటికి బయలుదేరాడు. పిల్లలతో కలిసి వేణు ఊదుకుంటూ, ప్రసూ నపించ మాలిక ప్రభా విచిత్రితాంగుడున్, ప్రసిద్ధ శృంగ వేణునాథ పాశబద్ధ లోకుడున్, ప్రసన్న గోప బాల గీత బాహు వీర్యుడయ్యు, ఉల్లసించి ఏగె గోపకుల్ చలంగి చూడమందకును. ఆయన ఆ సమయంలో ప్రసన్న వదనంతో ఉన్నాడు. ప్రసూన పించే మాలిక, ఓ పక్కనేమో మెడలో పువ్వులు, దండలు, నెత్తి మీద పించం, ఆ పించం చుట్టూతా కూడా మళ్ళీ కొప్పు చుట్టూ కూడా పూలదండ గుచ్చాడు. ముఖమంతా కోటి సూర్యుల కాంతితో చంద్ర సుశీతలత్వంతో వెలిగిపోతుంది. ముఖంలోంచి సూర్యకాంతి, అందులోంచి వేడి కాకుండా చల్లదనం, ప్రసన్నత్వం. అలాంటి ముఖంతో చేతిలో ఉన్న కొమ్ముబూర ఊదుతూ, పిల్లన గురువి ఊదుతూ, పాటలు పాడుతూ, కూడా ఉన్న పిల్లలు కృష్ణ 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 అని నిరంతరం కృష్ణనామస్మరణ చేస్తూ ఉండగా, చప్పట్లు కొడుతూ ఉత్సాహంతో ఎగిరి గంతులేస్తూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా, వారందరితో కలిసి శ్రీకృష్ణుడు అత్యంత పవిత్రమైన బృందావనంలో ఉన్న తన గృహానికి వేయించేశాడు. ఆ సమయంలో ముఖం ఎంత వెలిగిపోతుందో, పువ్వులు అలాగే వెలిగిపోతున్నాయి, కరుణారసము బయటకు వస్తూనే ఉన్నది, దూడలు ఆనందంతో ఉత్సాహంతో ఎగిరి గంతులేస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క చూపులతో, చూపులనే పాశముతో అందరినీ బంధించేశాట. ఆయన చూశాడు, అందరూ బుట్టలో పడిపోతున్నారు. ఆ చూపులు ఎలా ఉన్నాయి? ప్రేమ అనే పాశంతో కృష్ణుడు అందరినీ కట్టి పారేస్తున్నాడా అన్నట్టుగా ఉన్నదన్నమాట. ప్రేమతో బంధించగలరండి ఎవరినైనా? కోపంతో బంధించలేంగా. ఆ ప్రేమతో అందరినీ బంధించుకుంటూ వెడుతున్నట్ట. అందుకే పాశబద్ధ లోకుడు, పాశముతో లోకాన్ని కట్టాట. ఏం పాశం? అనురాగ పాశం, వాత్సల్య పాశం, కరుణాపాశం, వేణునాదం అనే పాశం. ఆ వేణునాదం ఇంకా చెప్పేక్కర్లేదు, విన్నవాడల్లో బొట్లో పడవలసిందే. పశువులు పక్షులు కూడా పరవశించిపోతాయి. అలాంటి నాదము చేసుకుంటూ ఇంటికి వెళ్ళగానే పిల్లలు పరుగు పరుగున తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాన్న, అన్నయ్యోయ్, తమ్ముడోయ్ అని అందరినీ పిలిచి, ఈరోజు ఏం జరిగిందో తెలుసా, మేము భయంకరమైన గండంలోంచి బయటపడ్డాం, ఓ పెద్ద కొండ చెలవ మమ్మల్ని మింగింది, ఆ కొండ చెలవ కడుపులో మేము చచ్చిపోయాం, అప్పుడు మన నందబాలుడు కృష్ణుడు ఆ పావుని చంపాడు, మమ్మల్ని బయటికి లాగాడు, చూపులతో మాకు ప్రాణమిచ్చి రక్షించాడు, కృష్ణుడు లేకపోతే మేము చచ్చిపోయిన వాళ్ళమే, ఇవాళే రక్షించాడు అని చెప్పారు. అప్పుడు వాళ్ళంతా విని ఆశ్చర్యపోయారు. అర్థమైందా పరీక్ష నరేంద్ర? 5వ ఏట కృష్ణుడు పాముని చంపడం వల్ల, ఆ ఏడాది పాటు వాళ్ళు బ్రహ్మమాయ వల్ల కొండగుహలో నిద్రపోవడం వల్ల ఆ ఏడాది ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. అందుకే కృష్ణుడు పాముని చంపింది 5వ సంవత్సరంలో అయితే, 6వ ఏట ఇంటికెళ్ళి, ఏడాది తర్వాత ఇంటికెళ్ళి, అప్పుడే బ్రహ్మగారి మాయ వాళ్ళని విడిచిపెట్టింది కనుక ఈరోజు కృష్ణుడు పాముని చంపి మమ్మల్ని రక్షించాడు అని చెప్పారు. 1 సంవత్సర కాలం తర్వాత ఎందుకు చెప్పారు నువ్వు అడిగావు? ఆ వెనక ఉన్న బ్రహ్మగారి కథ అంతా నీకు చెప్పాను, ఇప్పుడు అర్థమైంది అనగానే అప్పుడు వాడు చాలా ఆనందపడిపోయి, ఆ పరీక్ష నరేంద్రుడు, ఏమి కథలయ్యా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అనేకమైనటువంటి మహిమలతో కూడిన ఈ కథలు నువ్వు చెబుతూ ఉంటే విని పరవశించిపోతున్నాం అని. ఆ తర్వాత అన్న, ఒకరోజున శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో కలిసి అడవిలో తిరిగాడన్నావు, ఆ తిరుగుతున్నప్పుడు అన్నగారికి సేవ చేశాడన్నావు, ఆ కథ నాకు చెప్పు, అది వినాలని ఉందన్నాడండి పరీక్షిత్. అన్నగారు గొప్పవాడే కాదనం, తమ్ముడు అయితే అన్నగారికి ఎప్పుడూ సేవ చేయవలసిందే. కానీ కృష్ణుడు అలా కాదు కదా, సమస్త లోకాలని పరిపాలించే పరమాత్మ, ఆయనలో ఒక చిన్న అంశ బలరాముడు అంటే. అటువంటిది బలరాముడికి కృష్ణుడు పాదసేవ ఎందుకు చేశాడు ఈ కథ చెప్పమని పరీక్షిత్తు సుకుండి అడిగితే ఆయన చెప్పాడు, అయితే చెబుతున్నా విను, ఈ భూమి మీద పుట్టాక పరమాత్మ కూడా ధర్మబద్ధంగా నడుచుకుంటాడు. అప్పుడప్పుడు విశ్వరూపం చూపించినప్పుడు తప్ప తక్కిన వేళల్లో మానవుల యొక్క ధర్మమును పాటిస్తాట. తల్లి తండ్రి వాళ్ళు తాను పరమాత్మ అయినా, అమ్మా నాన్న నాకు దండం పెట్టండి అంటే రేపు పొద్దున అందరూ ఆయన అనుకరిస్తారు. పెద్దలు ఏది చేస్తే పిల్లలు దాన్ని అనుకరిస్తారు. ఆయన సమస్త లోకాలకి మూలకారకుడైన పెద్దవాడు అనగా పరమాత్మ. ఇప్పుడు ఆయన కనుక తల్లిదండ్రులకు దండం పెట్టకపోతే, ఆ కృష్ణుడు పెట్టాడా, నేను ఎందుకు పెట్టాలంటారు. అందుకని ఆ మహాత్ముడు తల్లిదండ్రుల్ని చాలా జాగ్రత్తగా చూసి, ఇలా చూడండి అని లోకానికి సందేశం ఇచ్చాడు. తనకంటే 7 ఏడాది ముందు పుట్టిన అన్నగారి పాదాల సేవ చేసి అన్నలని తమ్ముళ్ళు ఇలా సేవించండి అని చెప్పాడు. జ్యేష్ఠ భ్రాత పితృసమహ, ఇంటికి పెద్దవాడైన అన్నగారు తండ్రితో సమానుడు, సేవించండి అని చెప్పాడు ఆయన. మామూలు సేవ కాదు, చాలా బాగా సేవ చేశాడు. కాంతార వికరణం బుల్ల శ్రాంతుండై గోపకం కశయుడగు నన్నను చెంతకు చేరుచు తాను నిరంతర కర చరణ మరిసనాదులనధిప. శ్రీకృష్ణుడు అన్నగారితో కలిసి అడవిలో తిరగడానికి వెళ్ళాట. పిల్లలందరూ వెనక ముందు వస్తున్నారు, కాసేపు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో అన్నగారికి అలసట వచ్చిందిట. నిజానికి బలరాముడికి అలసట వస్తే ఈ లోకంలో ఒక్కళ్ళం బతకం. ఎందుకో తెలుసా? అలసట లేకుండా నిరంతరం తన వేయి పడగల మీద భూమిని మోస్తున్నాడండి ఆయన. వేయి పడగల మీద నిరంతరం భూమిని మోస్తున్న ఆయన ఒక్కసారి ఎప్పుడైనా కొంచెం ఇలా కదిపాడా భూమి, అదే భూకంపం. అంటే భూకంపం ఎందుకు వస్తుందో తెలుసా? భవిష్య పురాణంలో చెప్పారు భూమికంపం ఎందుకు వస్తుందో తెలుసుకోండి. ఆయన మనం విపరీతంగా పాపాలు చేసేస్తే, ఆయన చూడలేనంత పాపాలు చేసేస్తే, ఆదిశేషుడు కూడా తట్టుకోలేని అన్ని పాపాలు చేస్తే, అప్పుడు ఆదిశేషుడు కోపంతో కొంచెం తల ఇలా కదిలిస్తాడు, చాలా కొంచెం క్లుప్తముగా రవ్వంత కదిలిస్తాడు. అలా కదలగానే భూమి కదులుతుంది. ఆ కదిలితే ఇన్నేసి లోకాలు కిందకి వెళ్ళిపోతున్నాయి. పిసరికే లోకానికి భూకంపం వస్తే ఆయన నిజంగా ఆగ్రహించి ఇలా అన్నాడా, ఇక భూమి ఉంటుంది చండి, కానీ ఎప్పుడో కానీ చేయడు ఆయన. అలా చేస్తే మొత్తం భూమి నాశనం కాకుండా చేస్తాడట. ఎలా చేస్తాడో తెలుసా? తల కంపించడం. ఉదాహరణకి ఒక చోట పాపాత్ములు చేరారనుకుంది, ఏ పాకిస్తాన్లోనో, ఆ కాస్త ప్రాంతంలోనే భూకంపం వచ్చేలా చేస్తాడు. ఆ కాస్త చోటే భూమిని ఇలా కదుపుతాడట. అందువల్లే భూకంపం వచ్చింది అంటే తెలియకుండానే మనం ఏవో దోషములు చేస్తున్నాం అని అర్థం. అందువల్ల మనం అలాంటి పాపములు చేయకుండా నిరంతరం లోక సంరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం ధర్మాన్ని వీలున్నంత వరకు పాటించాలి. గోవుల్ని పూజించడం, మహాత్ముల సేవ చేయటం, పురాణ గాథలు వినడం, వేదముల మీద నమ్మకం పెంచుకోవడం, ఇలాంటి పవిత్ర కార్యక్రమాలు చేయాలి. పెద్దలు చెప్పారు చెయ్యాలి, పుష్కరంలో స్నానం చేయండి పుణ్యం అంతే, ఇక నమ్మాలి. దీనికి ఇక్కడ మాత్రం తర్కాలు చేయకూడదట, అవిశ్వాసం చూపించకూడదు, దానికి ప్రమాణం అడగకూడదు. ప్రమాణం ఎలా అడుగుతావు? తల్లి నాయన వీడు మీ నాన్నరా అని చెబితే అది నమ్మాలి, అంతేగాని తల్లిని నమ్మనంటాడు ఎవడన్నా మూర్ఖుడు. ఈ శాస్త్రములు తల్లుల వంటివి అని చెప్పారండి పెద్దలు. నీ తల్లిని ఎలా విశ్వసిస్తున్నావో శాస్త్రముల ఎడ అలా విశ్వాసముతో ఉండు. శాస్త్రములను విశ్వసించని దుర్మార్గుడు తల్లిని అనుమానించే పరమ నికృష్టుట. వేశ్యాపుత్రుడు కూడా తల్లిని అవమానించడండి. అటువంటిది వాడు మనం మన శాస్త్రాలను అవమానిస్తున్నామంటే నమ్మడం లేదంటే మనం ఎంత నీచులు ఆలోచించండి అన్నాడు వేదవ్యాసుడు వారు. అలా ఎప్పుడు అలసట లేకుండా నిరంతరం నెత్తి మీద వేయి పడగల మీద భూమిని మోసే పరమాత్ముడు బలరాముడు కావాలని ఆట్లాడి వెనక్కి ముందుకి పరిగెత్తి అలసిపోయానని, పిల్లలారా అలసిపోయాను, ఎవరన్నా నన్ను కాసేపు పడుకొనిస్తారా అంటే ఏం చేయమంటావు బలరామా అన్నారు పిల్లలు. మీరు కింద కూర్చుంటే మీ తొడ మీద తలబెట్టి నిద్రపోతాను అన్నట్టు బలరాముడు. కాస్త మీరు ఎవరన్నా సరే మనలో పురాణాలు వింటున్నప్పుడు కుర్చీలో నిద్రపోతున్న వాళ్ళకి అలాగే కాస్త తొడ చూపించండారా, వాళ్ళు కూడా హాయిగా బలరాముడిలో సుఖంగా నిద్రపోతారు. పాపం పక్కకు పడిపోతూ తలకాయలు వాలిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు, ఇంటి దగ్గర అలసిపోయి వస్తారు కదా పాపం, పగలంతా ఎన్నో పనులు ఉంటాయి, మరి అందరికీ తప్పదులేండి. అందువల్ల ఇప్పుడు బలరాముడు అంతటి వాడే పడుకున్నాడు కదా, మరి మనం మాత్రం పడుకోకూడదా? అందుకని పురాణంలో అప్పుడప్పుడు పడుకుంటున్నారు. అంతేనా? మీరు పడుకున్నారని కాదు, నాకెందుకు అలా కనబడుతుంది అప్పుడప్పుడు మాయ, అది కూడా మాయ, కృష్ణ మాయ. పాపం వాళ్ళు ఏమో యోగాభ్యాసం తపస్సు చేస్తున్నారు, నాకంటే కర్మగాలు అలా కనపడుతుంది, ఏమో నా అజ్ఞానం ఏమో తెలియదు. సరే మొత్తం మీద ఏమైనా పడుకుంటాను అనగానే వెంటనే ఎవరికి వాళ్ళు, అయితే బలరామ నా తొడ మీద, నా తొడ మీద, నా తొడ మీదే తలబెట్టుకో అని అందరూ వచ్చి తొడ చూపించారు. అప్పుడు ఆయన బలరాముడు ఎవరో ఒకళ్ళ తొడ మీద తలబెట్టుకు పడుకున్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు అక్కడికి చేరి, అన్నయ్య అన్నయ్య అలసిపోయావా అని వచ్చిట, అంతటి పరమాత్మ లక్ష్మీదేవిని కూడా అభయమిచ్చి దీవించే తన హస్తంతో, లోకాలని ఆశీర్వదించే పవిత్ర హస్తంతో అన్నగారి కాళ్ళు నొక్కెట్టండోయ్. కాంతార విహరణమ్ముల శ్రాంతుండై గోపక అంక శయుడగు అన్నం చెంతకు చేరి నిరంతర కర చరణ మరిసనాదుల నదిప. నిరంతరం ఆయన కాళ్ళు చేతులు తన చేతులతో అలా నొక్కుతూ చక్కగా నొక్కుతూ, కొంతమంది కాళ్ళు నొక్కుతారండి భలే నిద్ర వచ్చేస్తుంది బాబోయ్, నాకు ఒక శిష్యుడు ఉన్నాడు అలాగ అప్పుడప్పుడు నొక్కుతాడు, ఆహాహా అనిపిస్తున్నారు వాటి. అప్పుడు అర్థమైంది శ్రీకృష్ణుడు ఇలాగే అన్నగారికి నిద్ర వచ్చేలా చేశాడు. కృష్ణుడు నొక్కుతూ ఉంటే అలసటంతా పోయి బలరాముడికి నిజంగా నిద్ర ఉండదు కదా, యోగి కదా, ఆయన కూడా నిద్రపోవడం మొదలెట్టాట, యోగ నిద్రలో గడిపోయాట. అలా అన్నగారికి సేవ చేశాట. అప్పుడప్పుడు అన్నగారిని తీసుకెళ్ళి అన్న గొప్పతనం అందరికీ చెప్పాలని, అన్నని తమ్ముళ్ళు ఇలా పూజించాలి అని చెప్పడం కోసం ఆయన ఏమనివ్వట అడవిలో ఒక తోటకి తీసుకెళ్ళాడు. ఆ అడవిలో చెట్లకి అన్ని పళ్ళే, మామిడి చెట్లు, నేరేడు చెట్లు, అన్ని చెట్లు బాగా పళ్ళతో ఉన్నాయి. ఆ పళ్ళు ఎక్కువైపోయిన కొమ్మలు కిందకు వంగిపోయాయి. ఎప్పుడైనా చెట్టుకి ఎక్కువ కాయలు వస్తే ఆ కాయల వల్ల బరువు వల్ల కొమ్మలు కొంచెం వంగుతాయి కిందకి. అలా ఫలభారముతో ఉన్న కొమ్మలు వంగుతున్న చోటకి కృష్ణుడు అన్నగారిని తక్కిన స్నేహితులు తీసుకెళ్ళాడు. స్నేహితులు వింటూ ఉండగా అన్నతో అన్నట్ట, అన్నయ్య ఈ చెట్లు ఎంత గొప్పవో చూసావా, అపకారం బుల్లు చేయవెవ్వరికి, ఇవి ఎవరికైనా అపకారం చేస్తాయా? వాటిని కొట్టి నరికేసే దుర్మార్గులకు కూడా అపకారం చేయవవి. ఏకాంతంబులందుండు, ఏకాంతంగా అడవుల్లో మునుల్లా తపస్సు చేస్తాయి. ఆ తప వర్షానిల శీతవారణములై త్వగ్గంధ నిర్యాస భస్మ పలాశాగ్రమరంధమూల కుసుమఛాయ ఫలశ్రేణిచే ఉపకారంబులు చేయు అర్థులకు ఈ ఉర్వీజముల్ కంటివే. ఇవేం చేస్తాయి? మంచి వేసవకాలంలో ఎండ తగలకుండా మనల్ని కాపాడతాయి, నీడనిస్తాయి. వర్షాకాలంలో వర్షం పడకుండా కాపాడతాయి. వర్షజలం భూగర్భంలోకి ఇంకేలా చేస్తాయి. అసలు వర్షం రావడానికి ఈ చెట్లే మూల కారణం. చెట్లు బాగా అడవులుంటే మేఘములు సమయానికి వస్తాయి, వర్షం కురిపిస్తాయి. అక్కడితో ఆగకుండా మన ఇంటికి చచ్చిపోయి కూడా కలపగా ఉపయోగపడుతున్నాయి, తలుపులుగా, ద్వారబంధములుగా, గడపలుగా ఉపయోగపడుతున్నాయి. మనం తినడానికి వంట చెరకుగా ఉపయోగపడి వంట చెయ్యనిస్తున్నాయి, మన కడుపులోకి ఆహారాన్ని ఇస్తున్నాయి. బతికున్న రూపంలో, బతికున్న కాలంలో ఈ చెట్ల నుంచి పళ్ళు ఇస్తున్నాయి, అవి మనకి ఆకులు ఇస్తున్నాయి, వేళ్ళు ఇస్తున్నాయి ఔషధాలుగా. పైనున్న పట్టాలు అవి కూడా ఉపయోగపడేలా చేస్తున్నాయి. కాలి బూడిదవి కూడా మనకి విభూతిగా ఉపయోగపడుతున్నాయి. తేనెనిస్తున్నాయి, పువ్వులు ఇస్తున్నాయి, ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆ తర్వాత శరీరం పూర్తిగా నాశనం అయిపోయాక అడుగును కుళ్ళిపోయి ఎరువుగా ఉపయోగపడుతున్నాయి. ఏమి చెట్లండి ఇవి? అబ్బో, ఉపకారంబులు చేయునర్థులకు, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నన్ని ఉపకారాలు చేస్తాయి ఈ చెట్లు. ఎంత గొప్పవి! పరికిమాలిన చెట్టు లేదు. చెట్టుల్లో పరికిమాలిన చెట్టు కూడా ఔషధాలకు ఉపయోగపడుతుంది, వర్షానికి ఉపయోగపడుతుంది. ప్రకృతిని రక్షించడం మనల్ని రక్షించుకోవడం అవుతుంది. మరి ఈ చెట్లు చూడు. శాఖా పుష్ప ఫల ప్రభారణతలై చర్చించి ఓ దేవా, మా శాఖిత్వం భూహరింపు మంచు సుఖభాషన్.